ఇది అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, వాయిస్ ఆఫ్ హోప్ తెలుగు. ప్రపంచమంతా క్రైస్తవ సందేశములు ప్రసారము చేయుచున్న అడ్వెంటిస్ట్ మీడియా కేంద్రము ఈ జీవనజ్యోతి కార్యక్రమమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానించుచున్నాము. ఈ జీవనజ్యోతి కార్యక్రమము ద్వారా మీరు చూపించుచున్న ప్రేమ లేక వ్రాయటం ద్వారా, ఎస్ఎంఎస్ పంపటం ద్వారా తెలియపరచగలరు. అందునిమిత్తం మేము కృతజ్ఞతలు మీ అందరికీ చెప్పుచున్నాము.
ప్రేమైన సహోదరి సహోదరులకు, నేడు మేము ప్రచారము చేయుచున్న సుమధుర గీతాలను ఆధ్యాత్మిక సందేశములు మరియు బైబిల్ ప్రవచనములు.
ప్రియమైన శ్రోతలకు, ఈ కార్యక్రమము సుమధుర గీతముతో ప్రారంభించుచున్నాము.
మా చిరునామా అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, జీవన్ జ్యోతి, పోస్ట్ బాక్స్ 1446, పూనా 4111037 మొబైల్ నంబర్ 9398344406 మహారాష్ట్ర ఇండియా. ఈమెయిల్ chrichardjohn@gmail.com. సిడిఈ నంబర్ 00080004017.
ఈ సమయమందు పాస్టర్ రిచర్డ్ జాన్ గారు వాక్యోపదేశం చేస్తారు.
యుగుగాల ఆకాంక్ష అనే గ్రంథంలో 85 అంశాన్ని మనం ధ్యానించనే ఉన్నాము. మరోసారి సముద్రం ప్రక్క ప్రార్థన చేసుకుందాం. మా త్రేక దేవ, పరలోకొందరు మా తండ్రి, ఈ దినమందు ప్రభువా నీ పరిశుద్ధ వాక్యాన్ని మేము ధ్యానించినుండగా ఈ వర్తమానాన్ని తండ్రి మీరు ఆశీర్వదించి మమ్మల్ని మీరు దీవించమని యేసుక్రీస్తు నామం మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. తన శిష్యుల్ని గలీలయ కలవడానికి యేసు నియమించాడు. పస్కా వారం ముగిసిన వెంటనే వారు అక్కడకు ప్రయాణమయ్యారు. పండుగ సమయాల్లో వారు యెరూషలేములో లేకపోవడం అవిశ్వాసంగా విమితంగా వ్యాఖ్యానించడం జరిగి ఉండేది. కనుక శిష్యులు పస్కా ముగిసే వరకు అక్కడే ఉండిపోయారు. అయితే అనంతరం వారు రక్షకుని కలవడానికి సంతోషంగా గలీలయకు వెళ్తూ ఉన్నారు. 7 శిష్యులు కలిసి ప్రయాణిస్తున్నారు. వారు జనరల్ దుస్తులు ధరించి ఉన్నారు. లోక సంబంధమైన విషయాల్లో వారు పేదలు, కానీ సత్యానికి సంబంధించిన జ్ఞానం విషయంలోనూ ఆచరణ విషయంలోనూ వారు భాగ్యవంతులు. దేవుని దృష్టిలో వారికి ఆ జ్ఞానం బోధకులుగా అత్యున్నత స్థానం ఇచ్చింది. వారు ప్రవక్తల పాఠశాలలో శిక్షణ పొందిన విద్యార్థులు కారు, కానీ వారు 3 సర్వోన్నత అధ్యాపకుడి శిక్షణలో విద్యనుంచారు. ఆయన శిక్షణ కింద వారు ఉన్నతమైన జ్ఞానయుక్తమైన సంస్కారం గల ప్రతినిధులయ్యారు. వారి ద్వారా మనుష్యులు సత్యాన్ని తెలుసుకోవలసి ఉన్నారు. క్రీస్తు పరిచర్యలో చాలా భాగం గలీలయ సముద్ర ప్రాంతంలో జరిగింది. ఎలాంటి అంతరాయాలు ఉండని స్థలంలో శిష్యులు సమావేశమైనప్పుడు తాము క్రీస్తు చేసిన మహాకార్యాలు నడుమ ఉన్నట్లు గుర్తించారు. ఈ సముద్రంపై తమను భయాందోళన ఆవరించగా భయంకర తుఫాను తమను నాశనం దిశగా తరుముతుండగా తమను రక్షించడానికి యేసు కెరటాలపై నడిచినవాడు. ఇక్కడ ఆయన అనేక సూచక్రియలు చేశాడు. ఆ దృశ్యాన్ని చూసినప్పుడు రక్షకుని మాటలు పనులతో శిష్యులు మనసులు నిండాయి. సాయంత్రం ఉల్లాసంగా ఉంది. నావలు చేపలు వేట అంటే ముందటి ఉత్సాహం ఉద్రేకం ఇంకా ఉన్న పేతురు సముద్రంలోనికి వెళ్ళి వలలు వేద్దామని ప్రతిపాదించాడు. ఈ ప్రణాళికలలో చేరడానికి అందరూ సమ్మతి వ్యక్తం చేశారు. వారికి ఆహారం, బట్టలు అవసరం. ఆ రాత్రి చేపలు పట్టి అమ్మితే వచ్చే సొమ్ముతో ఆ అవసరాలు తీర్చుకోవచ్చు. కనుక నావలు సముద్రంలోనికి వెళ్ళారు. కానీ వారికి చేపలు ఏమీ దొరకలేదు. ఆ రాత్రంతా శ్రమ పడ్డ ఫలితమేమీ లేకపోయింది. శ్రమతో అలసి ఉన్న ఆ గడియలో తమతో లేని తమ ప్రభు గురించి మాట్లాడుకున్నారు. ఆ సముద్రం ప్రక్క జరిగిన తమ ప్రభు పరిచర్యలో తాము చూసిన అద్భుత సంఘటనల్ని గుర్తు చేసుకుని ఉన్నారు. అంతటా వారు తమ భవిష్యత్తును గురించి ప్రశ్నించుకుని వ్యాకులు పడడం మొదలుపెట్టారు. ఈ సమయమంతా ఒంటరిగా సముద్ర తీరాన అదృశ్యుడై ఉండి తన నేత్రంతో వారిని కనిపెడుతున్న ఒక వ్యక్తిని ఉన్నాడు. కొంతసేపటికి తెల్లవారింది. నావ సముద్ర తీరానికి కొంచెం దూరంలోనే ఉంది. తీరాన తమకు పరిచయం లేని వ్యక్తి ఎవరో నిలబడి, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని అడగడం శిష్యులు విన్నారు. లేదు అని వారు బదులు పలికినప్పుడు దోనె కూడి ప్రక్కనకు వెలువీడి మీకు దొరికినని చెప్పునా గనుక వరలాగు చేయగా చేపలు విస్తారముగా మరి పడినందున వలలాగలేకపోయిరి. యోహాను ఆ వ్యక్తిని గురించి ఆయన ప్రభు సుమి అని పేతురుతో అన్నాడు. ఆనంద ఉత్సవాలతో నిండిన పేతురు ఆతృతతో అమాంతంగా నీటిలోకి దూకి ఒక త్రుటిలో ప్రభు ప్రక్క నిలబడ్డాడు. తక్కిన శిష్యులు నావలో చేపలతో నిండిన వలలను లాగుకుంటూ వచ్చారు. వారు దిగి దరికి రాగానే అక్కడ మరి నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలు రొట్టెలు కనబడ్డాయి. ఆ గిన్నె ఆహారం ఎలా వచ్చాయా అని వారు ఆశ్చర్యపడ్డారు. అప్పుడు యేసు, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పాడు. పేతురు వెంటనే వెళ్ళి తాను విడిచిపెట్టి వచ్చిన వలలను ఒడ్డుకి లాగడం సోదర శిష్యులకి చేయ నతించాడు. వారు పని ముగిసిన తర్వాత సిద్ధపాటు అయిన అనంతరం భోజనం చేయడానికి యేసు శిష్యుల్ని రమ్మని పిలిచాడు. ఆహారాన్ని విరిచి అందరికి పంచిపెట్టాడు. ఆ ఏడుగురు శిష్యులు ఆయన్ని గుర్తించారు. పర్వతం పక్క 5,000 మందికి ఆహారం పెట్టిన సూచక్రియ వారికి ఇప్పుడు గుర్తొచ్చింది. ఒక ఆవేగమైన భయభీతి వారిని ఆవరించింది. తిరిగి లేచిన రక్షకుని ముఖంలోకి మౌనంగా చూస్తూ నిలిచిపోయారు. తన్ను వెంబడించమంటూ ఆ సముద్రం తీరంపై యేసు తమకు పిలుపునిచ్చిన దృశ్యాన్ని వారు గుర్తుకు తెచ్చుకొని ఉన్నారు. ఆయన ఆదేశం మేరకు తాము సముద్రంలోనికి వెళ్ళి వలవేయగా వల పగిలిపోయేంత విస్తారంగా చేపలు ఎలా పడ్డాయో వారు గుర్తుకు తెచ్చుకున్నారు. అప్పుడు యేసు వారిని తమ నావలు వదిలి రమ్మని తమ్మును మనుషుల్ని పట్టే జానులుగా చేస్తానని వాగ్దానం చేశాడు. ఈ దృశ్యాన్ని వారు గుర్తుగా తెచ్చి దాని ప్రాధాన్యాన్ని వారు మరింత గుర్తు చేయడట్లు చేయడానికే ఆయన ఈ సూచక్రియలు మళ్ళీ చేశాడు. ఆయన చర్య తన శిష్యులకి ఆయన ఇచ్చిన ఆదేశాన్ని నవీకరిస్తున్నది. తమ ప్రభు మరణం ఆయన తమకు నియమించిన పరిచర్య విధిని ఏమాత్రం తక్కువ చేయదని ఇది చూపించింది. ఆయన వ్యక్తిగత సహవాసం ఇక్కడ ఉండకపోయినా, తమ పూర్వ వృత్తి ద్వారా పోషణ లభించకపోయినా, తిరిగి లేచిన రక్షకుడు వారిని గూర్చి ఇంకా శ్రద్ధ చూపిస్తున్నాడు. వారు ఆయన సేవ కొనసాగిస్తుండగా వారి అవసరాల్ని ఆయన తీరుస్తున్నాడు. నావకుడి ప్రక్కన తమ వలలను వేయమనడంలో యేసుకు ఒక ఉద్దేశం ఉంది. తీరంపై ఆ ప్రక్కన ఆయన నిలబడి ఉన్నాడు. అది విశ్వాసంతో కూడిన పక్క వారు తనతో ఉండి పనిచేస్తే, అనగా వారి కృషితో ఆయన శక్తి కలిస్తే వారికి జయం కలగపోవడం అన్నది ఉండదు. పేతురుకి సంబంధించిన ప్రభు మరొక పాఠం బోధించాల్సి ఉంది. ప్రభు పట్ల తన స్వామి భక్తి ఇంత కాదు అంత కాదు అంటూ కొద్ది కాలం క్రితమే అతడు చేసిన బసకు పేతురు తన ప్రభువుని ఎరుగునని బొంగటం ఎంతో వాత్సవ్యంగా విరుద్ధంగా ఉంది. అతడు క్రీస్తుని అఘోరపరిచి తన సోదరులను విశ్వాసించి కోల్పోయాడు. తమ మధ్య తనకున్న స్థానాన్ని పేతురు కోల్పోడతాడని తక్కిన శిష్యులు తలంచారు. అతడు కూడా తన ప్రభువుని విశ్వాసాన్ని కోల్పోయానని భావించాడు. అతడు అపొస్తలుల సేవను మళ్ళీ మరి చేపట్టకముందు అతడు తనకు కలిగిన పశ్చాత్తాపానికి నిదర్శనాన్ని తక్కిన శిష్యుల ముందు కనపరచాలి. ఇది జరగకపోతే ఆ పాపం గురించి పశ్చాత్తాపడిన అది క్రీస్తు సేవకుడుగా అతడి పలుకుబడి నాశనం చేసి ఉండేది. పేతురు తన సోదర శిష్యులు విశ్వాసాన్ని తిరిగి సంపాదించడానికి స్వార్థకు కలిగిన నిందను సాధ్యమైనంత వరకు తొలగించడానికి రక్షకుడు అతడికి అవకాశం ఇచ్చాడు. ఇక్కడ క్రైస్తవులందరూ నేర్చుకోవాల్సిన పాఠం ఒకటే ఉంది ప్రియమైన వాళ్ళారా. దేవుని నమ్ముకున్నవారు, యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తున్నవారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఉద్దేశాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే, దుష్టత్వంతో స్వార్థ ఎన్నడూ రాజీపడదు. రహస్య పాపాలు దేవునితో రహస్యంగా ఒప్పుకోవాలి. బహిరంగంగా పాపం బహిరంగంగా ఇప్పుకోవడం అవసరం. పేతురు పాపం వల్ల వచ్చిన నింద క్రీస్తు మీదకు వచ్చింది. అది సాతానికి విజయం చేకూర్చి ఊగిసలాడుతున్న ఆత్మలకు అడ్డుబండైంది. పశ్చాత్తాపడ్డను అనడానికి నిదర్శనం ఇవ్వడం ద్వారా ఈ శిష్యుడు ఈ నిందను మరి తొలగించుకోవాల్సి ఉన్నాడు. సముద్ర తీరాన క్రీస్తు ఆయన శిష్యులు కలిసి భోజనం చేస్తున్న తరుణంలో రక్షకుడు పేతురుని, యోహాను, కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని ప్రశ్నించాడు. తన సహోదరుని దృష్టిలో ఉంచుకొని ఒకసారి పేతురు ప్రభుతో ఇలా అన్నాడు. మన పరిశుద్ధ గ్రంథాలు మనం తెరిచినట్లయితే మత్తయి సువార్త 26:33 నీ విషయమై అందరూ అభ్యంతరపడినను, నేను ఎప్పుడునూ అభ్యంతరపడను. ప్రేమటి వాళ్ళ ఈ వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభు తన యొక్క ఉద్దేశాన్ని ఇక్కడ వెల్లడిస్తున్నాడు. ఏమని ఇంకా చెప్తున్నాడంటే, కానీ ఇప్పుడు అతడు తన్ను గూర్చిన తాను వాస్తవ కరయప్రయ కలిగి ఆయన ఉన్నాడు. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుతున్నానని నీవే ఎరుగుదువు అని చెప్పాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు తన ప్రేమ తక్కిన శిష్యుల ప్రేమ కన్నా గొప్పదని బల్లగుద్ది చెప్పడం లేదు. తన భక్తిని గురించి సొంత అభిప్రాయాల్ని వెళ్ళబుచ్చడం లేదు. హృదయ ఆలోచనలను అన్నిటినీ చదవగల ఆ ప్రభువే తన నిజాయితీని గురించి తీర్పు తీర్చమని కోరుతూ ఉన్నాడు. ఇక్కడేముంది, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెరుగుదువు, నా గొర్రె పిల్లను మేపుము అని యేసు అతన్ని ఆదేశించాడు. యేసు యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావు అవే మాటల్ని మరి పునరుద్ధరిస్తూ మళ్ళీ అదే పరీక్ష పేతురుకి మరి పెట్టాడు. తన సోదరుల కన్నా తనను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని పేతురుని ఆయన ప్రశ్నించలేదు. రెండోసారి ఇచ్చిన జవాబు మొదటిసారి జవాబులుగా ఆడంబరమైన హామీ ఏమీ లేకుండా ఉంది. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు, నా గొర్రెలను కాయము అని ఆయన చెప్పాడు. మరోసారి రక్షకుడు ఆ బాధకరమైన ప్రశ్నను వేశాడు. యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నావా అని ప్రశ్నించాడు. అప్పుడు యేసు తనను శంకిస్తున్నాడని పేతురు చాలా మరి మనస్తాపం చెందాడు. యేసు తన ప్రేమను శంకిస్తున్నాడనుకున్నాడు. తన ప్రభు తనను అనుమానించడానికి ఆయనకు హేతు ఉందని పేతురు ఎరుగును. కనుక బాధను అనుభవిస్తూ హృదయంతో అతడు ఇలా బదులు పలికాడు. ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవెరుగుదువు. మళ్ళీ యేసు ఇలా అన్నాడు, నా గొర్రెలను మేపుము. పేతురు తన ప్రభువుని ఎరుగునని 3 బొంకాడు. గాయపడిన అతడి హృదయానికి బాణంలా గుచ్చుకునే ఆ ప్రశ్న వేసి అతడి నుంచి అతడి ప్రేమకు నమ్మకానికి హామీని ప్రభు 3 రాబట్టాడు. సమావేశమై ఉన్న శిష్యుల ముందు పేతురు పశ్చాత్తాపం లోతుల్ని బయలుపరిచి ఒకప్పుడు డంబాలు పలికిన పేతురు ఎంతగా మర్చిపోయాడో వారికి చూపించాడు. పేతురు స్వభావ సిద్ధంగా ముందుకు పోయే వ్యక్తి చాలా ఆవేశపరుడు. అతన్ని పడగొట్టడానికి సాతాను వీటిని ఉపయోగించుకున్నాడు. పేతురు పతనానికి ముందు యేసు అతడికి ఆ ఈ హెచ్చరిక చేశాడు. ఏమని చేశాడు తెలుసా? మన పరిశుద్ధ గ్రంథాలను తెలిసినట్లయితే లూకాసువార్త 22:31-32 ఆయన చెప్తున్న ఉద్దేశం ఏమిటంటే, సియోను సియోను, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జలించుటకు మిమ్మను కోరుకునేను, గాని నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు నేడు కొంటిని. నీ మనసు తిరిగి తరువాత నీ సోదరులను స్థిరపరచుము అని చెప్పాడు. మన సమయం ఇప్పుడు వచ్చింది. పేతురులో కలిగిన పరివర్తన అందరికీ కనిపించింది. ప్రభు వేసిన సూటి ప్రశ్నలు ఒక స్వయం సమృద్ధి సమాధానం కోరలేదు. తాను అనుభవించిన పరాభవం పొందిన పశ్చాత్తాపం వల్ల మందకాపిరిగా ఉండడానికి పేతురు మనుపెన్నటికన్నా ఇప్పుడు సిద్ధంగా ఆయన ఉన్నాడు. పేతురుని స్వార్థ సేవకు పునరుద్ధరించిన తర్వాత క్రీస్తు అతడికి అప్పగించిన ప్రథమ కర్తవ్యం గొర్రెపిల్లల మేపడమే. ఇది పేతురుకి మరి అనుభవం లేని పని. ఆ పనికి ఎంత శ్రద్ధ, దయగుణం, ఓర్పు, సహనం అవసరమో కొత్తగా విశ్వాసాన్ని అంగీకరించిన వారికి పరిచర్య చేయడానికి, తెలియని వారికి సత్యం బోధించడానికి, వారికి లేఖనాలు విషాదకరించడానికి ఇక్కడ క్రీస్తు సేవ పరిచయంలో పేతురిని కొన్ని విషయాలు ఇక్కడ ఉద్దేశాలను చెప్పినాడు. ప్రిమెంట్ వార్లరా, యోహాన్ సువార్త 13:36-37 వచనాల్లో కూడా నేను వెళ్ళుచున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు గాని తరువాత వచ్చేదవు. దీనికి పేతురులా సమాధానం ఇచ్చాడు, ప్రభువా నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను, నీ కొరకు నా ప్రాణము పెట్టుదని చెప్పాడు. అతడు ఈ మాటలను క్రీస్తు పాదాలు ఏ ఎత్తులకి ఏ లోతుకి దారి చూపిస్తాయో పేతురికి ఏమీ తెలియదు. పరీక్ష వచ్చినప్పుడు పేతురు విఫలమయ్యాడు. అయితే క్రీస్తు పట్ల తన ప్రేమను నిరూపించుకోవడానికి పేతురికి మరో అవకాశము రానయ్యున్నదే. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్పాడు తన శిష్యులకి? నన్ను వెంబడించుము అన్న మాటకు పేతురికి ఉపదేశపూరితమైన మాటలుగా ఉన్నాయి. ఇప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన్ని తెలియదని ఎప్పుడైతే బొంకాడో పేతురు, ఆ సమయంలోనే యేసుక్రీస్తు ప్రభుకి పేతురు మీద నమ్మకము పోయింది. అయినప్పటికీ ఇప్పుడు చెప్తున్నాడు, అయ్యా నా జీవితాన్ని నీ కొరకు సమర్పిస్తాను, త్యాగం చేస్తాననే ఉద్దేశము ఇప్పుడు సమయానికి చెప్తున్నాడు. ప్రివెంట్ వాళ్ళారా, మనం కూడా ఈ అపోస్తలమైనటువంటి పేతురు వలె మన యొక్క జీవితాల్లో కూడా మనం జీవిస్తున్నాం. అందుకనే 1 యోహాను 4:7-16 ఏమనుంది? ప్రేమ యందు నిలిచిండు వారు దేవుని యందు నిలిచిండు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. మరొకసారి చదువుతున్నాను, ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతుము, ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచున్నాడు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమించి ఆయన యందు ఆధారపడి ఆయనతోనే జీవిస్తారో వారితో నేను ఉన్నానని యేసుక్రీస్తు ప్రభువారు చక్కని ఉపదేశాన్ని మనకి ఇస్తున్నారు. ఆఖరిగా మనం చూస్తే 1 పేతురు 5:1-4 తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్ష్యాన్ని బయలుపరచబోవు మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుతున్నాను. బలము చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లభేక్షతో కాక సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందిరంపై విచారణ చేస్తున్నాను. దాని కాయుడి ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము మీరు పొందుదురు. ప్రేమేంటి వాళ్ళారా, ఈ యొక్క వాక్యాన్ని మీరు ఉద్దేశించినట్లయితే, ఈ వాక్యం ఎడల మీ యొక్క గమనాన్ని మీరు చేసినట్లయితే, మనందరం కూడా సిద్ధ మనసుతో దేవుని రాజ్యానికి వారసులు అవడానికి మనం వెళ్ళవేళ కూడా ప్రయత్నిస్తుండాలి. ఆ విధంగా మనం ప్రయత్నించినప్పుడు ఆయన కృప, ఆయన సన్నిధి, ఆయన కాపుదల మనతో ఉండి దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని సఫలము చేసి నడిపించునుగాక. ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియ పర్లకు తండ్రి, నీ పరిశుద్ధనామనకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినమందునైనా ప్రత్యేకటువంటి వర్తమానమే ధ్యానించుకుని ఉన్నాము. అపోస్తలైన పేతురు ఏ విధంగా మరి యేసుక్రీస్తు ప్రభు తెలియదని మరి అబద్ధం చెప్పినాడో, మరలా అవకాశం కొరకు ఎదురు చూస్తున్నాడో. మేము కూడా నాయన మా యొక్క తప్పిదాలను మీ చెంత చేరుస్తున్నాం. మా పాపాలను క్షమించండి, మా మార్గాలను తండ్రి మీరు సరళం చేయండి. నీ చిత్తం ఏదో తండ్రి మా జీవితంలో మీరు నెరవేర్చమని నీ కృపలో మమ్మల్ని బలపరిచి అన్ని విషయాల్లో కూడా ప్రభువా నిన్ను ఆశ్రయించే వారంగా మేము ఉండటానికి మాకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించుగాక.
ఈ వాక్యోపదేశము మీ అందరికీ ఆశీర్వాదకరముగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. మీ యొక్క సలహాలు మాకు లేక మరియు SMS ద్వారా ఇవ్వగలరు.
మీకు ఏమైనా బైబిల్ పాఠములు నేర్చుకోవలసిన ప్రేరేపణ ఉన్నట్లయితే మాకు తెలియజేయగలరు. మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు వాట్సాప్, SMS ద్వారా తెలియపరచగలరు. మీ కొరకు ప్రార్థన చేయుచున్నాము.
ప్రియమైన విశ్వాసులారా, మా చిరునామా అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, జీవన్ జ్యోతి, పోస్ట్ బాక్స్ నంబర్ 1446, పూనా 411037, మహారాష్ట్ర, ఇండియా. మొబైల్ నంబరు 9398344406. ఈమెయిల్ chrichardjohn@gmail.com. మరలా ఇదే సమయానికి ఇదే మీటర్ బ్యాండ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక.
గొప్ప గొప్ప పుట్టెను యేసునకు కల్వరి మెట్టను. దేవుడా నా దేవుడా నన్ను నేలా